శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 38వ అధ్యాయము 6వ రోజు పారాయణము, మంగళవారం. బాబా వంటపాత్ర, దేవాలయమును గౌరవించుకుంటుట, కాల లేదా మిశ్రమము, మజ్జిగ. గత అధ్యాయములో బాబాగారి చావడి ఉత్సవమును వర్ణించితిమి. ఈ అధ్యాయములో మనము బాబా వంటపాత్ర మొదలగు వారిని గూర్చి చదివేదాము. తొలిపలు. ఓ సద్గురు సాయి, నీవు పావనమూర్తివి, ప్రపంచమంతటికి సంతోషమును ప్రసాదించితివి, భక్తులకు మేలు కలుగు చేసితివి, నీ పాదములను ఆశ్రయించిన వారి బాధలను తొలగించితివి, నిన్ను శరణజొచ్చిన వారిని ఉదార స్వభావుడు ఒకటిచే వారిని పోషించి రక్షించెదవు. నీ భక్తుల కోరికలు నెరవేర్చుటకు, వారికి మేలు చేయుట కొరకు నీవు అవతరించెదవు. పవిత్రాత్మయను ద్రవసారమును బ్రహ్మమునుడి అచ్చులో పోయగా దాని నుండి యోగులలో అలంకారముకు సాయి వెడలెను. ఈ సాయి ఆత్మారాముడే. స్వచ్ఛమైన దైవకానందమునకు వారు పుట్టినిల్లు. జీవితేచ్ఛలనియు పొందినవారే వారు. భక్తులను నిష్కాములను చేసి విముక్తుల చేసిరే. బాబా వంటపాత్ర. యుగయుగములకు శాస్త్రములు
వేర్వేరు సాధనములను ఏర్పాటు చేసి ఉన్నవి.
కృతయుగములో తపస్సు, త్రేతాయుగములో జ్ఞానము, ద్వాపరయుగములో యజ్ఞము, కలియుగములో దానము చేయవలెనని శాస్త్రములు ఘోషించుచున్నవి. దానములన్నిటిలో అన్నదానమే శ్రేష్టమైనది. మధ్యాహ్నము 12 గంటలకు భోజనము దొరకనిచో మనము చాలా బాధపడదేమో. అట్టి పరిస్థితులలో ఇతర జీవుడు కూడా అట్లే బాధపడును. ఈ విషయము తెలిసి ఎవరైతే బీదలకు ఆకలితో నున్నవారికి భోజనము పెట్టెదరో వారే గొప్ప దాతలు. తైత్రేయోపనిషత్తు ఇట్లు చెప్పుచున్నది, ఆహారమే పరబ్రహ్మ స్వరూపము. ఆహారము నుండియే సమస్త జీవులు ఉద్భవించినవి. చచ్చిన పిమ్మటనవి తిరిగి ఆహారములో ప్రవేశించును. మిట్ట మధ్యాహ్నము మన ఇంటికెవరైనా అతిథి వచ్చినచో వారిని ఆహ్వానించి భోజనము పెట్టుట మన విధి. ఇతర దానములు అనగా ధనము, బట్టలు మొదలగునవి ఇచ్చినప్పుడు కొంత విచక్షణ కావలను. కానీ ఆహార విషయములో అట్టి ఆలోచన అనవసరము. మన ఇంటికి మిట్ట మధ్యాహ్నం ఎవరు వచ్చినను వారికి మొట్టమొదట భోజనము పెట్టవలను. కుంటి, గ్రుడ్డి, రోగిష్ఠులు వచ్చినచో వారికి మొట్టమొదటి భోజనము పెట్టిన పిమ్మట ఆరోగ్యవంతులకు, అటు పిమ్మట మన బంధువులకు పెట్టవలను. మన బంధువులు మొదలగు వారికి పెట్టుట కంటే నిస్సహాయులైన అంగవికలరు తదితరులకు పెట్టుట ఎంతో శ్రేయస్కరము. అన్నదానము లేకున్నచో ఇతర దానములు ప్రకాశించవు. ఎట్లనా? చంద్రుడు లేని నక్షత్రముల వలె, పతకము లేని కంఠహారము వలె, పింఛము లేని కిరీటము వలె, కమలము లేని చెరువు వలె, భక్తి లేని భజన వలె, కుంకుమ బొట్టు లేని పుణ్యస్త్రీ వలె, బొంగురు కంఠము గలవారి పాట వలె, ఉప్పు లేని మజ్జిగ వలె రుచింపవు. అన్ని వ్యంజనముల కంటే పప్పుచారు ఎట్లు ఎక్కువో అట్లే అన్ని పుణ్యములలో అన్నదానమెక్కువ. బాబా ఆహారము ఎట్లు తయారు చేసి పంచిపెట్టుచుండునో చూచెదము. బాబా కొరకు చాలా తక్కువ భోజనము కావలసి ఉండెను. అదియు కొన్ని ఇండ్ల నుండి భిక్షాటనము చేసి తెచ్చుకునే వారిని ఇదివరకే తెలుసుకుంటేమి. ఏనాడైనా అందరికీ భోజనము పెట్టవలనని బాబా నిశ్చయించుకున్నచో మొదటి నుండి చివరి వరకు కావలసిన ఏర్పాట్లన్నీ వారే స్వయముగా చేసుకునే వారు. ఈ విషయమై వారు ఇతరులపై ఆధారపడలేదు. ఎవరికి బాధ కలుగు చేయలేదు. మొట్టమొదట బజారుకు వెళ్ళి ధాన్యము, పిండి, మసాలా దినుసులు మొదలగునవి అన్నీ నగదునిచ్చి కొనడివారు. వారే విసురుచుండడివారు. మసీదు ముందున్న ఖాళీ స్థలములో మధ్యన పొయ్యి పెట్టి దానిపై పెద్ద వంటపాత్రలో కొలత ప్రకారము నీళ్లు పోసి పెట్టేవారు. వారి వద్ద వంటపాత్రలు 2 గలవు. ఒకటి పెద్దది, 100 మందికి సరిపోవునది. రెండవది చిన్నది, 50 మందికి మాత్రము సరిపోవునది. ఒక్కొక్కప్పుడు చక్కెర పొంగలి వండేవారు, మరొకప్పుడు మాంసపు పులావు వండేవారు. ఒక్కొక్కప్పుడు పప్పుచారు ఉడుకునప్పుడు గోధుమ పిండి బిళ్ళలు అందులోనికి వదిలేవారు. మసాలా వస్తువులను చక్కగా నూరి వంటపాత్రలో వేసేవారు. పదార్థములు చాలా రుచిగా ఉండుటకు ఎంత శ్రమ తీసుకుని వెళ్ళనో అంత శ్రమను పడుచుండేవారు. అప్పుడప్పుడు అంబలి వండేవారు. అనగా జొన్న పిండిని నీళ్లలో ఉడకబెట్టి దానిని మజ్జిగలో కలుపుచుండేవారు. భోజన పదార్థములతో ఆ అంబలిని కూడా అందరికీ కొంచెము కొంచెముగా పెట్టేవారు. అన్నము సరిగా ఉడికినదో లేదో అని పరీక్షించుటకు బాబా తన కఫనీని పైకెత్తి చేతిని నిర్భయముగా మరుగుచున్న డేగిసాలో పెట్టి కలుపుచుండేవారు. వారి ముఖమునందు భయచిహ్నములు గాని చేయి కాలునట్లు గాని కనిపించడిది కాదు. వంట పూర్తిగానే బాబా ఆ పాత్రలను మసీదులోనికి తెచ్చి మౌల్యూచే ఆరగింపు పెట్టించేవారు. మొట్టమొదట కొంత మహల్సాపతికి తాత్యాకు ప్రసాదముగా పంపించిన పిమ్మట మిగతా దానిని బీదవాండ్రకు దిక్కులేని వారికి సంతృప్తిగా పెట్టుచుండేది. బాబా స్వయముగా తన చేతులతో తయారు చేసి స్వయముగా వడ్డించగా భోజనము చేసిన వారు నిజముగా ఎంతో పుణ్యాత్ములు, అదృష్టవంతులై ఉండవలెను. బాబా తన భక్తులందరికీ శాకాహారము మాంసాహారము ఒకే రీతిగా పెట్టుచుండెనాయని ఎవరికైనా సందేహము కలగవచ్చును. దీనికి జవాబు సులభము, సామాన్యమైనది. ఎవరు మాంసాహారులో అట్టివారికే ఆ వంట పాత్రలోనిది పెట్టిడివారు.
మాంసాహారులు కానివారిని ఆ పాత్రను కూడా ముట్టనీయలేదు.
వారి మనసులలో దీనిని తినుటకు కోరిక కూడా కలుగునిచ్చుడివారు కారు. గురువుగారు ఏదైనా ఇచ్చినప్పుడు దానిని తినవచ్చునా లేదా అని యోచించు శిష్యుడు నరకమునకు పోవునను రూఢి కలదు. దీనిని శిష్యులు బాగా గ్రహించి నెరవేర్చుచుండిరో లేదో చూచుటకు బాబా ఒక్కొక్కప్పుడు పరీక్షించుచుండేవారు. దీనికొక ఉదాహరణము. ఒక ఏకాదశి నాడు దాదా కేల్కరకు కొన్ని రూపాయలిచ్చి కొరాల్బాకు పోయి మాంసము కొని తెమ్మెనను. అతడు సనాతనాచార పరాయణుడగు బ్రాహ్మణుడును ఆచారవంతుడును. సద్గురువుకు ధనము ధాన్యము వస్త్రములు మొదలుగును ఇచ్చుట చాలదనియు, కావలసినది అక్షరాలా గురువు ఆజ్ఞను పాటించుటేయనియు, గురువు ఆజ్ఞానుసారము నెరవేర్చుటేయనియు, ఇదియే నిజమైన దక్షిణయనియు, దీనివలనే గురువు సంతుష్టి చెందెదరనియు అతనికి తెలియను. కనుక దాదా కేల్కర్ దుస్తులు ధరించి బజారుకు బయలుదేరను. కాని బాబా అతనిని వెంటనే పిలిచి తానే స్వయముగా పోవలదనియు ఇంకెవరినైనా పంపుమనెను. అతడు పాండువును నౌకరును పంపెను. వాడు బయలుదేరుట చూచి బాబా వాణిని కూడా వెనుకకు పిలిపించి ఆనాడు మాంసము వండుట మానుకునేది. ఇంకొకసారి బాబా దాదా కేల్కర్ను పిలిచి పొయ్యి మీదున్న పులావు ఉడికినదో లేదో చూడమనెను. కేల్కర్ దానిని పరీక్షించకయే సరిగానున్నదని జవాబిచ్చాను. అప్పుడు బాబా, నీవు కండ్లతో దానిని చూడలేదు, నాలుకతో రుచి చూడలేదు, రుచిగానున్నదని ఎట్లు చెప్పితివి, మూత తీసి చూడుము అనుచు బాబా అతని చేతిని పట్టుకుని మరుగుచున్న డేగిసాలో పెట్టాను. ఇంకనూ ఇట్లనెను,
నీ చేయిని తీయు, నీ ఆచారము ఒక పక్కకు పెట్టి తెడ్డుతో తీసి కొంచెం ప్లేటులో వేసి సరిగా ఉడికినది లేనిది తెలుసుకునము.
తల్లి మనస్సున నిజమైన ప్రేమ జనించినప్పుడు ఆమె తన బిడ్డను గిల్లి, ఆ బిడ్డ ఏడ్చునప్పుడు దానిని కౌగలించి ముద్దు పెట్టుకును. అట్లే బాబా కూడా కన్న తల్లి వలె దాదా కేల్కరను ఈ విధముగా గిల్లెను. నిజముగా ఏ యోగి కాని గురువు కాని తన శిష్యునకు నిషిద్ధాహారము తిని చెడిపొమ్మని చెప్పడు. ఈ విధముగా బాబా పులావు వండుట 1910 వరకు జరుగుచుండెడిది. పూర్వము చెప్పిన రీతిగా దాసగను బాబా కీర్తిని తన హరికథల ద్వారా బొంబాయి రాష్ట్రములో వెల్లడి చేశాను. ఆ ప్రాంతము నుండి ప్రజలు తండోపతండములుగా సిరిడీకి వచ్చుచుండెరి. కొలది దినములలో సిరిడీ ఒక పుణ్యక్షేత్రమాయను. భక్తులు అనేక రకముల ఆహారములను బాబాకు నైవేద్యము పెట్టుచుండెరి. వారు తెచ్చిన పదార్థములు ఫకీరులు బీదలు తినగా ఇంకనూ మిగులుచుండెను. నైవేద్యము ఎట్లు పంచిపెట్టేవారో చెప్పుటకు ముందు బాబాకు సిరిడీలోని దేవాలయములందును అందుండు దేవతలయందును కల గౌరవమును చాటిడి నానాసాహెబ్ చాందోర్కర్ కథ తెలుసుకుందము. నానాసాహెబ్ దేవాలయమును అగౌరవించుట. ఎవరికి తోచినట్లు వారు ఆలోచించి ఊహించి బాబా బ్రాహ్మణుడని కొందరు, మహమ్మదీయుడని మరికొందరు చెప్పుచుండేది. నిజముగా బాబా ఏ జాతికి చెందినవారు కారు. వారెప్పుడు పుట్టిరో, ఏ జాతి ఎందు పుట్టిరో, వారి తల్లిదండ్రులెవరో ఎవరికీ తెలియదు. కనుక వారు బ్రాహ్మణుడను గాని మహమ్మదీయుడను గాని ఎట్లు కాగలరు? వారు మహమ్మదీయులైనచో మసీదులో ఎప్పుడు దున్నినట్లు మండనెత్తురు? అచ్చోట తులసి బృందావన మెట్లునుండును, శంఖములూదటకెట్లు ఒప్పుకుందురు, గంటలను మ్రోయించుటకు ఎట్లు సమ్మతింతురు, సంగీతవాద్యములు ఎటులు వాయించునిత్తురు, హిందువుల మత ప్రకారము షోడశోపచార పూజలు ఎటులు జరుగునిత్తురు? వారు మహమ్మదీయులైనచో వారి చెవులకు కుట్లు ఎట్లుండును? గ్రామములోని హిందూ దేవాలయములన్నిటినీ ఏల మరమ్మత్తు చేయించిరి. బాబా, హిందూ దేవాలయములను దేవతలను ఏమాత్రం అగౌరవించినను ఊరుకునేవారు కారు. ఒకనాడు నానాసాహెబ్ చాందోర్కర్ తన షడ్డకుడకు బినీవాల్యాతో సిరిడీకి వచ్చాను. బాబా వద్ద కూర్చొని మాట్లాడుచుండగా నానా మీద బాబా హఠాత్తుగా కోపగించి,
నా సహవాసము ఇన్నాళ్లు చేసియు, ఇట్లేల చేసేటివి అనెను.
నానాసాహెబు మొదట దీనిని గ్రహించలేకపోయాను. కనుక అదేమిటో వివరించవలసినదిగా ప్రార్థించాను. కోపర్గాం నుండి సిరిడీకి ఎట్లు వచ్చితివని బాబా అతనిని అడిగాను. నానాసాహెబ్ వెంటనే తన తప్పు గ్రహించాను. సాధారణముగా సిరిడీకు పోవునప్పుడెల్లా నానాసాహెబ్ కోపర్గాములో దిగి దత్తదర్శనము చేసుకునేవాడు. కాని ఈసారి తన బంధువు దత్తభక్తుడైనప్పటికీ అతనిని కూడా వెళ్లనీయక ఆలస్యమైపోవునని చెప్పుచూ తిన్నగా సిరిడీకి చేర్చాను. ఇదంతయు బాబాకు తెలియజేయచు తాను గోదావరిలో స్నానము చేయనప్పుడు ఒక ముళ్ళు పాదములో గుచ్చుకొని తనను చాలా బాధ పెట్టినని చెప్పాను. బాబా అది కొంతవరకు ప్రాయశ్చిత్తమే అనుచు ఇక మీదట జాగ్రత్తయని హెచ్చరించాను.
కాల మిశ్రమము.
ఇక నైవేద్య మెట్లు పంచిపెట్టేవారో చూచెదము. హారతి పిమ్మట భక్తులందరికీ ఊదీతో తమ ఆశీర్వాదములు ఇచ్చి పంపివేసిన పిమ్మట బాబా మసీదులోనికి పోయి నింబారు వైపు వీపు పెట్టి కూర్చునుచుండెరి. కుడివైపు ఎడమవైపు భక్తులు పంక్తులలో కూర్చునుచుండెరి. నైవేద్యము తెచ్చిన భక్తులు పళ్ళెములను మసీదులో పెట్టి బాబా ఆశీర్వాదములకై ఊదీకై
కనిపెట్టుకుని బయట నిలుచుచుండెరి.
అన్ని రకముల ప్రసాదములు బాబాకు వచ్చుచుండెడివి. పూరీలు, మండెగలు, బొబ్బట్లు, బాసుంది, సాంజ, పరమాన్నము మొదలగునవన్నీ ఒకే పాత్రలో వేసి బాబా ముందుంచువారు. బాబా దీనిని దైవమునకు అర్పించి
పావనమునర్చుచుండెను.
అందులో కొంత భాగము బయట కనిపెట్టుకుని ఉన్నవారికి పంచి తక్కినది బాబాకు అటూ ఇటూ రెండు వరుసలలో కూర్చుండిన భక్తులు సంతృప్తిగా తినిచుండేది. శ్యామ, నానాసాహెబ్ నిమోన్కర్ వడ్డించువారు.
వచ్చిన వారి సౌకర్యములను
వీరు చూచువారు. వారా పనిని అతి జాగ్రత్తగాను ఇష్టముగాను చేయుచుండేది. తిన్నట్టి ప్రతి రేణువు కూడా తృప్తియు సత్తువయు కలుగు చేయుచుండెను.
అది అట్టి రుచి ప్రేమ శక్తి కలిగిన ఆహారము. అది సదా శుభ్రమైనది, పవిత్రమైనది.
ఒక గిన్నెడు మజ్జిగ. ఒకనాడు హేమాడ్ పంత్ మసీదులో అందరితో కడుపు నిండా తినను. అట్టి సమయమున బాబా అతనికి ఒక గిన్నెడు మజ్జిగ త్రాగుమని ఇచ్చాను. అది తెల్లగా చూచుటకు ఇంపుగా నుండెను. కాని అతని కడుపులో ఖాళీ లేనట్లుండెను. కొంచెము పీల్చగా అది మిక్కిలి రుచిగా నుండెను. అతని గుంజాటనము కనిపెట్టి బాబా అతనితో ఇట్లనెను,
దానినంతయూ త్రాగు, నీకు ఇక మీదట ఇట్టి అవకాశము దొరకదు.
అతడు వెంటనే దానినంతయూ త్రాగాను. బాబా పలుకులు సత్యమయ్యాను. ఏలన త్వరలో బాబా సమాధి చెందిరి. పాఠకులారా, హేమాడ్ పంతుకు మనము నిజముగా నమస్కరించవలను. అతడు గిన్నెడు మజ్జిగను ప్రసాదముగా త్రాగాను. కానీ మనకు కావలసినంత అమృతమును బాబా లీలల రూపముగా నిచ్చాను. మనం ఈ అమృతమును గిన్నెలతో తాగి సంతుష్టి చెంది ఆనందించదముగాక. శ్రీ సాయినాథాయ నమః. 38వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు.